गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो కొన్ని ముఖ్యమైన సూచనలు మాత్రమే చెప్పే ఓపిక ఉంది. సూచనలు పాటించిన వాళ్లతో మనమందరము కలిసి ముందుకు వెళ్ళగలుగుతాం. సూచనలు పాటించిన వాళ్ళు మీరు నిరాశ చెందక్కర్లేదు. పాటించినా పాటించకపోయినా జరిగేది జరుగుతుంది. సూర్యోదయం అవుతుంది, నువ్వు పడుకునున్నా ఒకటే, లేచి బ్రహ్మముహూర్తంలో సాధన చేసుకున్నా ఒకటే, ఇదంతా కాకుండా ఇంకో పని ఏం చేస్తున్నా, సూర్యోదయం గ్యారంటీ. ఇది అర్థమైంది కదా. రాబోయే 3 సంవత్సరాలలో పృథ్వీ గ్రహం మీద స్వర్గీయ వాతావరణం యొక్క పరిస్థితి ఏర్పడబోతోంది, అది గ్యారంటీ. అది ఈ గ్యారంటీలో మీరు ఆ స్వర్గంలో అడుగు పెడతారా పెట్టారా అన్నదే నేను అడగబోతున్నాను. దానికి మీరు చేయవలసింది చెప్పబోతున్నాను. ఇంకా మిగతా విషయాలు దయచేసి నాతో ఎవరు మాట్లాడకండి, నా జోలికి రాకండి. ఆ పని చేస్తున్న వాళ్ళు అర్ధరాత్రి అయినా నా దగ్గరికి రావచ్చు. ఇంచేత ఈ మాటలు ఆ పని చేస్తున్న వాళ్ళు వింటే ఈ అవకాశం తీసుకుని నా నుంచి తప్పించుకోకండి. వింటున్నారా చేస్తున్న వాళ్ళు? మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గురువుగారు తన శరీరాన్ని వదిలేసే ముందు తన 5 శరీరాలని కూడా ప్రకృతికి దానం చేశారు. నాకు తెలిసి అటువంటి ప్రయోగం చేసిన వ్యక్తి అతను ఒక్కడే. శాస్త్రాలలో కానీ పురాణాలలో కానీ ఎక్కడా కూడా అటువంటి ఉదాహరణ ఎక్కడా లేదు. దాన్ని పంచవీరభద్ర సాధన అన్నాడు ఆయన. దాని తర్వాత ఈ పంచవీరభద్ర సాధన చేసిన తర్వాత ఒకే ఒక మీటింగ్ ఇచ్చాడు ఆయన. అక్కడ ఆయన చెప్పిన దానికి ఏమన్నాడు అంటే, మీలో దేవత్వాన్ని వికసింపజేసుకోండి, కాలనేమి కాకండి. చాలామంది మనం కాలనియములు అవుతాం. మీ బుర్రలు, మీ ఆలోచన విధానాలు పక్కన పెట్టేయండి, గురువు చెప్పింది మాత్రమే చేయండి, చేయకపోతే ఏమవుతుంది? ఒక కోతి పిరికివాడిలాగా ఋష్యమీక పర్వతం మీద, ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడితో పాటు ఉంటున్నాడు. తెలుసా ఆ కోతి ఎవరు? హనుమంతుడు కదా. పిరికివాడు కదా, అడుక్కు తింటున్నాడు కదా. రామలక్ష్మణులు వస్తే ఏ స్థితిలో వచ్చారు రామలక్ష్మణులు? రాజులా రాలేదు, ఏడుస్తూ వచ్చారు. రాముడు భార్య పోయిందని వెతుక్కుంటున్నాడు. లక్ష్మణుడు ఏం చేయగలడు? వాళ్ళ వెనకాతలు ఏదైనా సైన్యం ఉందా? ఏమీ లేదు కదా రామలక్ష్మణుడు వెనకాతలు. కాన చిన్న యువకుల్ని చూసి, మట్టి కొట్టుకుపోయిన యువకుల్ని, గోచి పెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని చూసి ఈ హనుమంతుడు భయపడ్డాడు. తెలుసా ఆ సంఘటన? మీకు తెలియదా? తెలియదేమో. భయపడి వాలి పంపించిన గూఢచారి ఏమో అని భయపడి మారు వేషంలో వెళ్తాడు. అంత పిరికి దద్దమ్మ ఇప్పుడు మీరు ఏదైనా అనుకోండి, రామాయణం చదివితే తెలుస్తుంది ఎంత పిరికివాడు. కానీ ప్రపంచ దృష్టిలో అడవిలో తిరుగుతున్నటువంటి ఇద్దరు యువకులు ఒక మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తే, ఇద్దరే యువకులు, రాముడు వెనుక అతని సైన్యం ఏమైనా ఉందా, ఋషులు ఉన్నారా, మహాత్ములు ఉన్నారా, ఎవరు లేరు. అర్థమవుతుందో చెప్తుంది, చాలా సీరియస్గా వెళ్ళండి. దీని తర్వాత మళ్ళీ నన్ను కలుసుకోవటానికి ప్రయత్నం చేయకండి, నేను కలవను, నాకు మాట్లాడే ఓపిక లేదు. కానీ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇవాళ గురువు గారి బర్త్డే, నా గురువు యొక్క బర్త్డే. ఆయన మీ గురువు అవునో కాదో నాకు తెలియదక్కర్లేదు. ఎందుకంటే గురువు చెప్పినట్టు చేయకపోయి ఆయన గురువు అని చెప్పుకోకండి, చాలా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటాడు? హనుమంతుడు ఇరుక్కున్నట్టు. ఎప్పుడైతే ఆయన గురువు పనిచేయటం మొదలెట్టాడు, విశ్వవిఖ్యాతుడయ్యాడు. త్రేతాయుగంలో ఉన్నట్టు ఆయన ఇప్పుడు మీరు మూర్తులు పెట్టి పూజించుకుంటున్నారు, పిరికిదద్దమ్మ. కానీ అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? అసంభవం అనుకునేటటువంటి పని గురువు చెప్పాడు కనుక ఎవరు సహాయపడకపోయినా కూతురు మాత్రమే సహాయపడితే చేశాడు. మీ ఆచరణ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నేను నా మార్గాన్ని వెళ్తున్నా, నాకు టైం లేదు ఇప్పుడు ఇదివరకు లాగా మిమ్మల్ని గుజ్జగించడానికి. కానీ మీతో మీ ఆనందాన్ని పంచుపరచుకోవడానికి నాకు టైం లేదు, ఓపిక లేదు. కానీ ఇది నేను చెప్పకపోతే నా గురువుకి ద్రోహం చేసి ఉంటాను. మా గురువు గారు చెప్పమన్నారు అందరికీ, ప్రపంచానికే చెప్పబోతున్నాను నేను. అప్పుడే ఒక ఖండాన్ని చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మొత్తం అన్ని దేశాలు తిరుగుతాను నేను, ఓపిక ఉంటే. పడిపోతే పడిపోతుంది, వేరే విషయం. కానీ నీరసంగా ఉందని పరిమాణం. కానీ నీరసంగా ఉంది కనుక ఈ లెక్చర్ ఇస్తూ ఉంటే మీతో కూడా మాట్లాడమంటే మాట్లాడే ఓపిక లేదు. విషయం అర్థమవుతుంది కదా? మీరు చేస్తున్న పని గురువు చెప్పిన పని అవుతేనే మీరు దేవతలు అవుతారు, విశ్వవిఖ్యాతులు అవుతారు. మీరు అనుకున్న గురువు పనిచేస్తే ఏమవుతారు? భీష్ముడులాగా చస్తారు. భీష్ముడు గురించి ఏం చెప్పుకుంటున్నాం మనం? తన మృత్యువుని తని నిర్ణయించుకుంటాడు. తెలుసా అది? మీకు అది తెలియదా? ఎందుకంటే అమెరికాలో భీష్ముడు అంటే ఒక్కడ తల ఊపలే, ఇక్కడ అదో తల ఊపటంలే. నా భాష అర్థం కావటం లేదేమో, లేకపోతే మీరు అమెరికన్సేనేమో, వేషం మార్చుకుని కూర్చున్నారేమో. భీష్ముడికి ఇచ్చామృత్యు ఉంది. ఇచ్చామృత్యు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు చావాలనుకుంటావు అప్పుడే చస్తావు. ఆయన కృష్ణ భక్తుడు అని నమ్మకండి. ఏ పండితుడు చెప్పినా నేను నమ్మను. భక్తుడు ఎదురుకుండా తన ఆరాధ్య దైవమే నుంచుని నేను ఇటువైపు ఉన్నాను అని చెప్పాడా లేదా? చెప్తే ఈ భక్తుడు గారు ఏం చేశాడు? అహంకారం అడ్డొచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు తను చేసిన వాగ్దానం గురించి మాట్లాడుకున్నాడే తప్ప, ఎదురుకుండా ఉన్నటువంటి భగవంతుడు స్వయంగా నుంచునున్న నమ్మలేని మూర్ఖత్వం నుంచి బయటపడండి. బయటపడాలి. బయటపడకపోతే మళ్ళీ నేను మీతో చెప్పే స్కోప్ రాకపోవచ్చు. చేత ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది. చేత అంత గొప్ప భీష్మ స్థవరాజమని చాలామంది చదువుతారు. అబ్బో భీష్ముడు రాసింది, నాకు నవ్వుస్తుంది చదువుతూ ఉంటే. వాడేం భక్తుడు? ఆ ఇచ్చామృత్యు ఉన్నటువంటి వ్యక్తి ఎవరి చేతిలో చచ్చాడు? అర్జునుడి చేతిలో చావలే, కృష్ణుడి చేతిలో చచ్చాడు. అర్జునుడు, నేను నీ తరఫున ఉన్నాను, నువ్వు చంపకు అని కాళ్ళ మీద పడతాడు. తెలుసా కథ నీకు? చక్రం తీస్తాడు కృష్ణుడు, చంపేస్తాను భీష్ముడిని. నువ్వు చంపొద్దులే, నేనున్నాను, చంపేది నువ్వే, అయినా నీ మాట ఎందుకు పోవాలి? నేను వేస్తానంటే నపుంసకుండా పెట్టుకుని ముందు బాణం వేయి. మనం అందరికీ నపుంసకత్వమే. గురువుల పని చెయ్యాలి అంటే మీకు సాహసం లేదు, అందరూ నపుంసకులు. కానీ అతన్ని అడ్డుపెట్టుకుని, మీలో ఉన్న బలహీనతని అడ్డుపెట్టుకుని ఆయన చెప్పిన పని చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఇచ్చామిచ్చి ఉన్నవాడు బాణాలు గుచ్చుకొని అంపశయ్య మీద పడి ఉంటే చావు కోరుకున్నాడు, ఇంకా అంపశయ్య మీద పడుకున్నాక చావాలని కోరుకోడు ఆవిడైనా? ఈ వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాను అంటే, మీ దృష్టిలో 3 సంవత్సరాలు ఉంది అనుకుంటున్నాడు. 3 సంవత్సరాలు ప్రపంచానికి ఉంది, ఇంకా మీకు లేదు టైం. మీరు ఇప్పుడు మారాలి. మీరు మారినవాడు ప్రపంచాన్ని మార్చారు. మీరు మారుతారో మారో మనకు తెలియదు, నాకు తెలియదు. కానీ మీరు మారకపోతే 2011-2012 వరకు జరిగేటటువంటి విచిత్రమైనటువంటి మార్పులో మీకు ఏ పాత్ర ఉండదు. మీ పాత్ర లేకపోయినా ఏమో మార్పు వస్తుందని చెప్పి మీరు హాయిగా నిద్రపోవచ్చు కూడా. అది నేనే చెప్పానని చెప్పండి గురువు గారికి. రామకృష్ణ చెప్పాడు మీరు నిద్రపోండి మార్పు వచ్చి తీరుతుంది అని. నేను చెప్పలేదు, ఆయనే చెప్పాడు. మీకు పేరు ప్రతిష్టలు ఇవ్వటానికి మాత్రమే నేను ఇది చెప్తున్నాను తప్ప అది జరుగుతుంది. పేరు తెచ్చుకుంటే తెచ్చుకో. పేరు ప్రతిష్టలు ఎందుకు వస్తాయి మీకు? ఇంట్లో కూర్చుంటే వస్తాయా? పని చేయాల. ఇంకోటి ఏం చెప్తాడు ఆయన, అనేక జన్మలు బట్టి ప్రపంచంలో అనేక మందికి నేను మార్గదర్శనం చేశాను. క్రైస్తవుకి మార్గదర్శనం చేసింది ఈయన, మొహమ్మద్కి మార్గదర్శనం చేసింది ఈయన, జొరాస్ట్రియన్ రిలీజియన్కి మార్గదర్శకుడు ఈయన. ఇంచేత ఈయన్ని ఒక శరీరంగా మీరు చూస్తున్నారు తప్ప ఈయనలో ఉన్నటువంటి జగన్ నియంతని మీరు చూడటం లేదు. హీఈస్ ఎ డిక్టేటర్. నియంత అంటే డిక్టేటర్. డిక్టేటర్తో వచ్చిన పెద్ద గోళం ఏంటి అంటే వాడు చెప్పింది చేయకపోతే లేపేస్తాడు. జగన్ నియంత చెప్పింది ఏంటి అంటే ఈ 3 సంవత్సరాలలో కొన్ని కార్యక్రమాలు నేను ఇస్తున్నాను, ఆ కార్యక్రమాలు చేసిన వాళ్ళు మాత్రమే నా వాళ్ళు, మిగతా వాళ్ళందరూ భీష్ముల్లాగా చస్తారు, ద్రోణుల్లాగా చస్తాడు, కర్ణుల్లాగా చస్తారు, సంపూర్ణ మానవ జాతి చస్తుంది. ఇలా చేసిన వాళ్ళు జగద్విఖ్యాతులు అవుతారు, విశ్వవిఖ్యాతులు అవుతారు. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. అది ఇప్పుడు ఉన్నదేగా. ముందు మన దేశంలో కంప్యూటర్ రావడానికి ఎవరు ఇష్టపడలే, పొలిటీషియన్స్ ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్ నేర్చుకుని అందరూ ఫారెన్ పోతున్నారు, తల్లిదండ్రులను వదిలి. ఖచ్చితంగా అది పిల్లల అదృష్టం. ఎందుకంటే ఇలాంటి తల్లిదండ్రులు, భారతీయత తెలియని తల్లిదండ్రులు వెళ్ళవలసిన వృద్ధాశ్రమానికి వెళ్ళి తీరుతున్నారు. వాళ్ళ కర్మ అది. ఎందుకంటే నువ్వు చేసుకున్నటువంటి కర్మ నీ ఆలోచనలు బట్టి ఆధారపడదు, నీ చేతల బట్టి ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త. నీకు వచ్చే పరిస్థితులన్నీ కూడా, నీకు వచ్చే కష్టాలన్నీ కూడా నీ మనస్థితి బట్టి ఉంటుంది. ఇంచేత ఆదర్శవంతమైనటువంటి పరిస్థితి కావాలి అంటే మీరు ఆదర్శవంతులుగా ఉండాలి. గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఓ 2 దండాలు పెట్టి ఓ కొబ్బరికాయ కొట్టి మీ కోరిక తీర్చేసేటటువంటి నిజంగా ఒక దేవుడు అంటూ ఉంటే ఆ దేవుణ్ణి గెంటేయండి. చాలా డేంజరస్ ఫెలో వాడు. అంటే అలాంటి దేవుడికి ఇంకోటి 2 కొబ్బరికాయలు కొట్టాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇంకోడు 108 దండాలు పెడతాడు, నువ్వు 1 దండమే పెట్టావు. అప్పుడు ఆవిడకి చేయాలి పని. ఇంకేత ఆ మూర్ఖత్వం నుంచి బయటపడింది. కాకా కొడితే దేవుడు ఏం పని చేయడు. జరుగుతున్నాయి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకి అల్లరి చేసినా ఏమి చేసినా తల్లిదండ్రులు చాక్లెట్లు ఇస్తారు. ఇవరా అల్లరి చేస్తున్నాను చాక్లెట్ ఇవ్వడం మానేస్తారా? పిచ్చి పనులు చేస్తున్నాడని వాళ్ళు ఏమైనా గెంటేస్తాం? కానీ చిన్నపిల్లలకి మాత్రమే. కానీ మీరు చిన్నపిల్లల్లాగే ప్రవర్తించదలుచుకుంటే, 16 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన వాడు కూడా చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారా, బాధపడతారా? డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ షాక్స్ ఇప్పిస్తారు, వీడి బుద్ధి కరెక్ట్ చేయాలి. భారతీయులు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి భారతీయులు ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తున్నారు, చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు, దాని నుంచి బయటపడండి. అంత స్పష్టంగా ఏ గురువు చెప్పలేదు, ఈయన చాలా స్పష్టంగా చెప్తాడు. దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మీరు వేసే వెధ వేషాలన్నీ వేస్తూ కూడా మీ కోరికలు తీరాలి అనేటటువంటి దేవుడు లేడు, ప్రపంచంలో ఉండడు. మరి జరుగుతున్నాయి కదా, చిన్నపిల్లలు కనుక జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ప్రపంచానికే ఆందోళనకరంగా ఉంది. అలాంటప్పుడు చిన్నపిల్లలనోడు రానివాడు రానిస్తారా? బయట యుద్ధం జరుగుతూ ఉంటే చిన్నపిల్లలు వెళ్ళి ఆడుకో అంటావా? కట్టిపడేస్తాడు. మీ కర్మ కట్టిపడబెట్టుకుంటారు, బయటకు వస్తారు. ఇది 1984 గురు పూర్ణిమ నాడు గురువుగారు ఇచ్చిన స్పీచ్ నేను చెప్తున్నాను. సంపూర్ణ సమర్పణ పూజ గురుదేవులకు చేసుకోండి అనే ఒక పుస్తకం ఏదో ఎవరి చేతిలోనో చూసినట్టు గుర్తు, నాకు తెలియదు ఎవరు రాశారో. మీరు ఎవరైనా చూశారు ఆ పుస్తకం? ఒక్క చేయి ఎత్తింది, ఇంకో రెండు చేతులు ఎత్తాయి. మీ పరిస్థితి అర్థమవుతుంది కదా. నేను చెప్పాను ఆ చదివిన వాళ్ళకి, మీరు బలవంతంగా 20 రూపాయలు తీసుకుని ఆ పుస్తకం ఇతరుల చేతిలో పెట్టండి, అది గురువుల పని. 20 రూపాయలు అడగలేమా మనం? మీలో ఇప్పుడు నేను 20 రూపాయలు అడిగితే ఎంతమంది ఇస్తారు చేయొచ్చండి? వీళ్ళందరికీ 20 రూపాయలు తీసుకుని పుస్తకం ఇవ్వండి. పుస్తకాలు ఉన్నాయా? పుస్తకాలు తీసుకురా, 20 రూపాయలు తీసుకో అందరికీ. గురువుల పని ఇలా చేయటం నేర్చుకోండి. మేము చెప్పాము, వాళ్ళు ఎవరు వినలేదు. ఎందుకు వింటారు వాళ్ళకి? వాళ్ళకి ఏం తెలుసు విలువ? ఇరవై రూపాయలు తీసుకొని ఉత్తనివ్వద్దు. ఇప్పుడు లేకపోతే వాళ్ళు ఇచ్చాక ఇవ్వండి, పద్ధతిగా చేయండి. డబ్బు ఇచ్చిన వాళ్ళకే ఇవ్వండి, తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఇవ్వండి. మనమే అడుక్కోవటంలే. నా గురువు నాకు చెప్పిన విషయాన్ని స్పష్టంగా మీకు చెప్పాను. అందులో ఇప్పుడు నేను ఇస్తున్న లెక్చర్ అందులో మొదటి పేజీల్లో ఉంది. లెక్చర్ వింటే సరిపోదు, ప్రతిరోజు మీరు అది చదివి దాంట్లో అర్థం చేసుకోండి అందులో ఏముందో. ఆ కార్యక్రమాలే నేను చేస్తున్నాను. రాబోయే 3 సంవత్సరాలలో నా శరీరం ఉంటే అదే పని చేస్తాను. నాకు తెలియదు నా శరీర పరిస్థితి ఎలా ఉందో, కానీ ఉన్నా లేకపోయినా ఆయన పని చేయగలను నేను. నాకు శరీరమే అవసరం లే, మీకు అవసరం ఉంది. ఈ కార్యక్రమాలు చేయగలిగేటటువంటి వ్యక్తులు ఒక గుప్పెడు మంది ఉన్నా నేను ఉంటాను భూమి మీద, మిగతా వాళ్ళ కోసం నేను ఉండను. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, గురుదేవుల యొక్క పుట్టినరోజు నేను గురువు గారి సందేశం అందజేస్తున్నాను. మీ బాధలు నాకు అనవసరం. బాధలు ఎందుకు ఉన్నాయంటే మీ పిచ్చి పనుల వల్ల ఉన్నాయి. నేను ఇప్పుడు బాధలోనే ఉన్నాను, మీరు చూశారు కదా ఎలా నడిచి వచ్చాను. కానీ మాట్లాడుతున్నప్పుడు తమాషాగా ఏ బాధ ఉండదు, మళ్ళా లేస్తే బాధ ఉంటుంది. గురువులు పనిచేస్తే ఆ మాత్రం సహకారం ఉంటుంది. తీసుకున్న వాళ్ళకి నేను ఇంకొక ఆజ్ఞ ఇస్తున్నాను, 10 మందికి బలవంతంగా మీరు ఇవ్వండి. ఇస్తే మీరు గురువులు పనిచేసినట్టే. హనుమంతుడే కాదు గురువులు పనిచేసింది, రాముడు పనిచేసింది, ఉడత కూడా చేసింది. రామాయణంలో హనుమంతుడు పేరు ఉంది, ఉడత పేరు ఉంది. ఉందా లేదా ఉడత పేరు? తెలుసా ఉడత పేరు ఉందని? అంచేత మీరు పిచ్చివాళ్ళలాగా మేము పెద్ద పనులు చేయగలమా లేదా ఏం కాదు. ఈ పుస్తకం పంచండి మీరు, మళ్ళీ మళ్ళీ రీప్రింట్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ ఈ పుస్తకం వెళ్ళాలి. ఇది పరమ పూజ్య గురుదేవులు మనని చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. ప్రస్తుతం ముందు పేజీలు తిప్పి చూస్తే మీకు తెలుస్తుంది. నేను పేజీలు తిప్పి చూడండి, దేవతను వికసింపజేసుకోండి. పేజీ నెంబర్ చెప్పమా? అదే చెప్తున్నాను నేను, అది చదువుకోండి మీరు, అదే అర్థం చేసుకోండి. ఎంతమ్మా పేజీ నెంబర్? అదే మొదటి పేజీ, మొదటే అది రాశాను. నాకక్కర్లేదు, నాకు ఖండత వచ్చేది. మిగతా వాళ్ళు పుస్తకం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు కానీ దీని ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంది, కావలసిన వాళ్ళు తీసుకోండి. పేజ్ నెంబర్ 3 హెడ్డింగ్ ఏముంది అక్కడ? అది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఉడత ఉడతే భగవంతుడు పనిచేసింది, దేవత్వం వికసింపజేసుకుంది. ఇప్పటికి దాని మీద 3 గీతలు ఉన్నాయి, దాని మొత్తం జాతికి అనుగ్రహం ఉంది. గాంధీ గారితో కోటీశ్వరుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ జైళ్ళకి వెళ్ళాడు, చాలా బాధపడ్డాడు. గాంధీ గారికి నమ్మకం లేదు, నెహ్రూకి గాంధీ గారితో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా నమ్మకం లేదు స్వాతంత్రం వస్తుందని. నమ్మకం ఉందనా? నమ్మకం ఉండుంటే మొత్తం దేశం అతని వెంట ఉండేది, లేదు కదా? అది తెలియదా మీకు? గాంధీ గారికి ఎంతమంది సహకరించారు లీడర్స్గా? పట్టుమని 5 పేర్లు కూడా మీరు చెప్పలేరు. చెప్తే నేను నేర్చుకుంటా. ఇచ్చంటే లీడర్స్లోనే మళ్ళా దెబ్బలట్లున్నాయి అప్పుడు కూడా. సుభాష్ చంద్రబోస్, నెహ్రూకి, గాంధీకి యాంటీ. భగత్ సింగ్ గాంధీకి యాంటీ. గాంధీ గారికి పూర్తిగా సహకరించినటువంటి 5 కుటుంబం కలిగిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఇచ్చంటే పటేల్ ఉండేవాడు, అసలు పటేలే ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకుందా, నీకు కుటుంబం లేదు కనుక నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవ్వద్దు అన్నాడు గాంధీ. పటేల్ ఒప్పుకున్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి నెహ్రూ కుటుంబం ఏమవుతుంది ఇప్పుడు? ఆయన మనవడు పేరు చెప్పుకుని అతన్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తామంటే తప్ప మీకు గతి లేదు రాజ్యం ఏలటానికి. సరి అయిన సైనిలో సరి అయిన వ్యక్తికి సరి అయిన సహకారం. సరి అయిన సహకారం అంటే చేయగలిగిన సహకారం. ఉడతలాగైనా చేయొచ్చు మీరు, వేడిగా హనుమంతుడిలాగైనా చేయొచ్చు. ఉడత ఏం చేసింది? స్నానం చేసింది, ఒంటి గట్టిన ఇసుక దులిపింది. హనుమంతుడు ఆ సేతు నిర్మాణానికి పరిపూర్ణ సహయోగం చేశాడు. ఇద్దరికీ ఒకటే వాల్యూ, సహకరిస్తే. అంచేత మీరు ఎంత చేస్తారు అని నేను అడగటం లేదు. చెయ్యి చెప్పిన పనులు మీరు చేస్తున్నారా లేదా అది చూసుకోండి అంతే. దానికి ఆయన ఏమంటారు, ఇది చేస్తే మీరు దేవతలు. చేస్తే ఎవరు పని చేయాలి? ఇప్పుడు పరమ పూజ గురుదేవుల యొక్క పని చేయాలి. చేస్తే మీరు దేవతలు. దేవతలు అవుతే పేరు ప్రతిష్టలు మీకు లభిస్తాయి. హనుమంతుడికి, ఉడతకి, పంచపాండవులకి. ఇప్పటికీ యుగం మారిపోయిన వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం కదా, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. పేరు ప్రతిష్టలు లభించడానికే మీరు చేసేదేం లేదు. నపుంసకుండ పెట్టి మహాభారత యుద్ధం చేశారు వాళ్ళు, సిగ్గుపడాలి హీరో, కానీ పేరు వచ్చింది. ఇంచేత పరమ పూజ గురుదేవులు ఏం చెప్పారు అంటే, నా పని మీరు చేస్తున్నటువంటి దేవతలకి పేరు ప్రతిష్టలు ఇచ్చేటటువంటి గ్యారంటీ నాది. మూడో పాయింట్ ఏం చెప్తారు ఆయన, మీకు కుటుంబంలో సమస్యలు ఉండి ఉండవచ్చు, వ్యక్తిగతంగా సమస్యలు ఉండి ఉండవచ్చు, సాంఘికమైనటువంటి సమస్యలు ఉండి ఉండవచ్చు. మీరు ఈ పని చేస్తూ ఉంటే అవన్నీ నేను తీరుస్తాను. ఆయన వాగ్దానాలు అవి. కానీ ఏంటి, ఆయన చెప్పిన పనులు రెండే ఉన్నాయి, అనేక పనులు లేవు, రెండే ఉన్నాయి. మొట్టమొదటి ఏం చెప్పాడు అంటే, ఆయన 20వ శతాబ్దము ఉజ్వల భవిష్యత్తు. పిచ్చి వాళ్ళల్లాగా 20వ శతాబ్ది ఎలా ఎందుకంటున్నారు? ఎందుకంటున్నారు మీకు అనుమానమా 20వ శతాబ్ది ఉజ్వలంగా ఉండదని? మీకు అర్థమైందా? తప్ప ఎక్కడ చూస్తున్నారు మీరు? పిచ్చి ఆర్పులు ఆరుస్తున్నారు తప్ప ఆ ఆర్పు వెనకాతల గురుదేవుల యొక్క ఆవేదన మీకు తెలియటం లేదు. 20వ శతాబ్దికి ఉజ్వల భవిష్యత్తు లేదు, సైంటిస్టుని అడిగితే చెప్తారు, ఎకానమిస్టుని అడిగితే చెప్తారు, అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ త్వరలో పడబోతున్నాయి. అప్పుడే ఓ ఫైనాన్షియల్ కంపెనీ పడిపోయిందని విన్నాను నేను పేపర్లో ఇచ్చి చూడండి. ఎందుకంటే ఆ పిచ్చి ఎందుకు నాకు, కానీ అందులో పనిచేస్తున్నవాడు మా కొడుకు ఉద్యోగం పోయింది మాస్టర్, ఇప్పుడు ఏం చేయమంటారు? సూక్ష్మీకరణ సాధన చదువు అన్నా, చదివితే ఇప్పుడు దీనికి జవాబు మీకు తెలుస్తుంది. చేత చాలా చిత్రమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నాం. ఓ పేక మేడల్లాగా మీకు భవ్యమైన భవంతి కనిపిస్తోంది, కానీ ఆ భవంతి ఉండదు అని సైంటిస్టులందరికీ తెలుసు. అమెరికాకి వెళ్తే మీరు చూసే అమెరికా వేరు, నేను చూసే అమెరికా వేరు. అమెరికా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. రాబోయే రెండేళ్లలో మీరు చూస్తారు కూడా అమెరికా పరిస్థితి ఏమవబోతుంది. ఎందుకంటే డబ్బు ఒకటే కాదు మనుషులకి సహకరించేది, చాలా ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దీని వైపుకి ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు, మార్పు అంచేత దాని అదృష్టం మారవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి భారతీయుల పరిస్థితి కంటే గొప్పగా అమెరికాలో లేదు. మందులు రోగగ్రస్తులకి దొరకవు, తెలుసా సంగతి మీకు? అమెరికాలో మీకు జ్వరం వచ్చిందంటే ఏ డాక్టర్ చూడ్డు, ఏ డాక్టర్ చూడ్డు. నేను తెలియదేమో చాలా మందికి, మీకు వచ్చే డాలర్లు కనిపిస్తున్నాయి తప్ప మీకు తలనొప్పి వస్తే మందు ఇచ్చే నాథుడు లేడు అక్కడ. ఏముండాలి అంటే మీకు అక్కడ ఏం పాలసీ, అది మెడికల్ పాలసీ ఏదో ఆ పాలసీ ఉండాలంట. చెంటే అలాంటివి నేను పట్టించుకోలేదు, కానీ నాకు అర్థమైంది తలనొప్పికి నీకు మందు దొరకదు అక్కడ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడు, వాడుకున్న బాధలు వాడుకున్నాయండి, తప్పు పట్టడం లేదు. అది అక్కడ ఉన్నటువంటి దుస్థితి ఒకటి మీకు అర్థమవుతే మీరు అమెరికాకి వెళ్తారో లేకపోతే ఇండియాలో ఉంటారో మీరు చూసుకోండి. ఇంకా చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమెరికాలో. ఏదో ఉద్యోగం కోసం అడుక్కు తినడానికి వెళ్ళిన కంపెనీలో పనిచేస్తున్న వాడికి ఏం తెలుస్తుంది ప్రాబ్లమ్స్? అక్కడున్న మనుషులకి తెలుస్తుంది, జీవిస్తున్నటువంటి వ్యక్తులకి తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో. అంచేత 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు ఎప్పుడవుతుంది అంటే రాబోయేటటువంటి ప్రమాదాలు తెలుసుకుని దానికి విరుగుడుగా మీరు ఏం చెయ్యాలో చెప్పారు గురువు గారు. నేను దాన్ని ఆపేశాను, విపత్తి రాదు. ఎవరికి రాదు? ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళకి. మిగతా వాళ్ళందరూ ముందుతారు, ఇంకా మీ ఇష్టం. మీరు 3 ఏళ్ల తర్వాత మీరు ములగబోతున్నారా, పైకి వేస్తారు. నేను డైరెక్ట్గానే చెప్తున్నాను, నేను 3 ఏళ్లే ఉంది టైం మీకు. అంచేత పక్కవాడు చేస్తున్నాడా లేదా అనే గధవ ప్రశ్న వేయకండి. నువ్వు మారేవా లేదా, నువ్వు మారాలి. విచారక్రాంతి అంటాను దీన్ని. మార్పు అంటే అందరిలాగే నువ్వు ఆలోచిస్తావు, నాలో మార్పు వచ్చేసింది అంటే భీష్ముళ్లాగా చేస్తారు, ద్రోణుల్లాగా చేస్తారు, అర్జునులాగా కృష్ణుడు పని చేస్తే గెలవలేను అనుకునేటటువంటి వాడు గెలుస్తాడు. మీకు తెలుసు కదా ఎప్పుడు చెప్తూ ఉంటాను, అర్జునుడు ఎవరిని చూసి భయపడ్డాడు? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధాన్యాన్ని పిశోధ వీరా, భయపడ్డాడు అర్జునుడు వాళ్ళని చూసి. వీళ్ళతో నేనే యుద్ధం చేస్తాను, భీష్ముడితో ద్రోణుడితో నేనే యుద్ధం చేస్తాను. ఇంచేత ద్రోణుడు ఏం చెప్పాడు? నిన్ను సర్వశ్రేష్ఠ ధనుర్ధారం చేస్తాను అని చెప్పాడు ఏకలవ్యుడు. ద్రోణుడి విగ్రహం పెట్టుకుని అర్జునుడి కంటే గొప్పవాడయ్యాడు. అంటే ద్రోణుడికి ఎంత ఉండుంటుంది? ఇంకా ఆయనతో ఈయనే యుద్ధం చేస్తాడు, పిరికివాడు కాదు. తెలివైన వాడు ఎప్పుడు ఓడిపోతానంటే వెళ్ళి దూకేయుడు, పారిపోతాడు. కర్ణుడి దగ్గర ఈయన తండ్రి ఇచ్చినటువంటి బాణమే ఉంది, తెలుసాయి కదా మీకు. అయినా కృష్ణుడు ఏం చెప్పాడు? నేను చెప్పింది చేయి, చేయనన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేస్తానన్నాడు. అప్పుడు భగవద్గీత చదివి విని దర్శించి నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పిందే చేస్తాను, నువ్వు ఆయనకి చెప్పకండి మీకేం కావాలో. నీకేం కావాలో అది నేను గ్యారంటీగా ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను గురువుగారు. నా పని చేస్తే ఆయన పని చేయకుండా మీ పనులు జరుగుతున్నాయంటే మీరు చిన్నపిల్లలైనా అయి ఉంటారు, లేకపోతే అడుక్కునే వాళ్ళైనా అయి ఉంటారు. అడుక్కునే వాళ్ళకి ఒక ఇంట్లో దొరకకపోయినా ఇంకో ఇంట్లో దొరకకపోయినా ఇంకో ఇంట్లో గ్యారంటీగా దొరుకుతుంది. దొరకదా అడుక్కునే వాళ్ళకి? ఆ జీవితం ఇష్టం అయితే నాకేం అభ్యంతరం ఉంది? ఒక్కొక్క గుక్క మార్పు అనేది వయస్సుతో సంబంధించింది కాదు. జత మీ వయస్సు ఎంత, మీ సామర్థ్యం ఎంత, మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, మీ ఉద్యోగం ఏమిటి ఇంపార్టెంట్ కాదు. గురువు చెప్పింది చేయగలిగితే చాలు. ఏ గురువు కూడా మీ చేయలేనిది చెప్పడు. అంచేత నేను చేయలేను అని మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఉడత సహాయం చేయగలిగితే రామకార్యానికి మీరు సహాయం చేయలేరు. ఉడత కంటే మీరు హీనులా? సరే, సీరియస్గా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను అంటే దీని తర్వాత మీ ముందు నేను రాకపోవచ్చు, వచ్చినా మీతో మాట్లాడే టైం ఉండకపోవచ్చు, లేకపోతే శరీరమే ఉండకపోవచ్చు. అంచేత చెప్పవలసింది స్పష్టంగా చెప్పకపోతే నేను నా గురువుకి ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఎప్పుడూ ఇంత స్పష్టంగా నేను చెప్పినట్టు గుర్తు లేదు నాకు. నేను తిట్టటం లే, గురువుగారి యొక్క ఆవేదన చెప్తున్నాను నేను. ఆయన బతికినది మీ శారీరక పరిస్థితి కానీ మీ ఆరోగ్యం కానీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన పని చేయగలరు. ఏమి చేయగలరు నిర్ణయించుకోండి, అందుకే మీకు ఫ్రీడమ్. ఉడతలాగా చేస్తారో, హనుమంతుడిలాగా చేస్తారో, మధ్యలో అనేక రకాల స్థాయిలు ఉన్నాయి. ఏం చెప్పారు ఎక్కడైనా? మీరు దేవతలు. గురువు ఎప్పుడైతే అవతరిస్తాడో, అవతారమూర్తి ఎప్పుడైతే అవతరిస్తాడో, ఖచ్చితంగా దేవతలు అవతరిస్తారు. అది ప్రకృతి సహజం. అది అంచేత ఈ ప్రజ్ఞావతార మహాకాల శకము స్టార్ట్ అవుతుంది. 27వ తారీఖు మన తిథుల ప్రకారం, హిందూ ప్రకారము ఆయన జన్మదినము నారాకోడూరులో జరుగుతుంది. శనివారం ఆ రోజు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఆ శనివారం సెలవు పెట్టుకుంటే నారాకోడూరికి 40 నిమిషాల ఇంతే కదా, లేకపోతే గంట, లేకపోతే గంటన్నర నారాకోడూరికి రండి. అక్కడ ఈ ప్రజ్ఞావతార మహాకాల శకాన్ని నేను ఇనాగరేట్ చేస్తున్నా. అంటే గురుదేవుల యొక్క కాలము స్టార్ట్ అయిపోతుంది. దానికి ఒక డైరీ రెడీగా ఉంది. డైరీలో 14 బాక్సులు ఉంటాయి. ఆ డైరీలో ఆ 14 పాయింట్స్ మీరు చేస్తున్నారా లేదా మీరు టిక్ పెట్టుకుంటూ ఉంటే చాలు, మీరు దారి తప్పరు. కానీ ఆ డైరీ ముందు ప్రింట్ చేయించేద్దాం అనుకున్నాను, కానీ ఈ పుస్తకం చూశాక ప్రింట్ చేయించడం అనవసరం అనిపిస్తుంది నాకు. ఎవరికి కావాలా డైరీ? ఈ పుస్తకమే చూడని వాళ్ళు. బలవంతంగా మీరు వేలాది మందికి అంటగట్టమంటే నేను అంటగట్టుతున్నాను. నేను చెప్పింది నేను ఆచరించి చూపిస్తున్నాను. అంచేత ఈ 2-3 రోజుల్లో గుంటూరులో ఉన్న ప్రతి మీ బంధువులకి వాళ్ళకి బలవంతంగా అంటగట్టి 1000 పుస్తకాలు వెళ్ళాలి. 20 రూపాయలు అడగలేనటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు ఉన్నారు అంటే నేను నమ్మను. సినిమాకి వెళ్తూ ఉంటారు కదా, ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయి సినిమాకి? 5 రూపాయలు అనుకుంటా కదా టికెట్. 2.5 ఎంత? 40 రూపాయలు కదా. ఓ సినిమా చూడకపోతే దాన్ని ఆ ఊపు మీరు తెచ్చుకోలేకపోతే జీవితమే అయిపోదు. కొంపలేమంటుకుపోయి ఇలాగే ఉంటారు మీరు. కానీ రాబోయే 3 సంవత్సరాల్లో వచ్చేటటువంటి ఆ విశ్వవిఖ్యాత పరిస్థితి పొందగలిగేటటువంటి లాభం పోగొట్టుకుంటారు. తర్వాత మీరు దేవతలు ఎందుకు అంటే ఈ కాలంలో పుట్టారు, భారతదేశంలో పుట్టారు, శ్రీరామ శర్మ ఆచార్య పేరు విన్నారు, ఇదే ప్రూఫ్. రాముడు పేరు వింటే చాలు కదా, రామభక్తులు అవుతున్నారు కదా. చేత మీరు దేవతలు అనే దానికి అర్హత ఎందుకు ఉంది అంటే ఈ మాటలు వింటున్నారు. కానీ దేవతలు పిరికి వాళ్ళు. రాముడు వచ్చేంత వరకు సుగ్రీవుడు కానీ వీళ్ళందరూ అవతార పురుషులే కదా, దేవతల యొక్క అవతారాలే కదా వానరులందరూ. కానీ రాముడు వస్తే తప్ప ఏం చేయాలో తెలియలేదు దేవతలకి. ఈ అవతారం ఉన్నది, ఈ అవతారము మీకు చెప్తున్నది. ఈ అవతారం ఏం చెప్తుంది అంటే 2011 నుంచి 2012 లోపల ప్రపంచం మారిపోతుంది. నేనేమంటాను, నా వాళ్ళు దేవతలవుతే అంతవరకు మేము ఎందుకు ఆగుతాం? మేము 27 నుంచి మొదలెట్టేస్తాం. ప్రజ్ఞావతార మహాకాల శకము, శాలివాహన శకము, విక్రమాదిత్య శకము అంటారు తెలుసు కదా. విక్రమాదిత్యుడు అవడో మనకి తెలియదు, ఆ శాలివాహనుడు అవడో తెలియదు, కానీ అంటూ తెలుసు మనకి ఉంది. కానీ ప్రజ్ఞావతార మహాకాల శకములో మీరు చేయవలసినటువంటి నిత్య కార్యక్రమాలు ఎలా ఉండాలో ఆ డైరీలో రాబోతుంది. కానీ అది నేను ప్రింట్ చేయించాను ఇప్పుడు ఇప్పుడే. నాకు పేర్లు కావాలి, మేము కొంటాం ఆ పుస్తకం. ఎంత ఖరీదు నాకు తెలియదు, డైరీ కాస్ట్ ఎంత అవుతుందో. వేణుగోపాల్ రెడ్డి గారు దాన్ని నేను వేయించేస్తాను మాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు నా మీద ప్రెషర్ తెస్తారు, తెస్తే ఒప్పుకోను. డైరీని రాయినటువంటి దద్దమ్మలకి మేము డైరీ ఇవ్వము. నేను అడుక్కోవటం లేదు, అర్థం చేసుకోండి, చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ మై లాస్ట్ స్పీచ్. చేయలేనటువంటి వాళ్ళతో నాకు మాట్లాడే టైం లేదు. నా పని నేను చేసుకోవటానికే నాకు టైం లేదు. నాకు అంటే నా పని అంటే నాకు మా గురుదేవులు చెప్పిన పని. ఇంకా మీతో ఏం మాట్లాడుతూ కూర్చుంటే ఎన్నిసార్లు మాట్లాడమంటారు? కానీ ఈ డైరీని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే నా అవసరం ఉండదు, గురువుగారి అవసరం కూడా ఉండదు. ఆ డైరీ మీకు మార్గదర్శనం చేస్తుంది. చేత వేణుగోపాల్ రెడ్డి గారు ఆ యాంగిల్లో చూసుకోండి. పుస్తకం ఖరీదు నాకు తెలియదు, డైరీ కూర్చోండి అంతే. మీకు చెప్తున్నాను నేను, ఇలా అన్నానని చెప్పి మీరేం గాభరా పడకండి. దట్ ప్రోగ్రెస్ గోస్ ఆన్. వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, దేశమేం వీళ్ళు కాకపోతే ఏంటిట. కానీ మరి మీకెందుకు చెప్తున్నాను, ఇన్నాళ్ళు నాతో ఉన్నారు కనుక, నాతో సంబంధం ఉంది కనుక నా బాధ్యత ఈ విషయం మీకు స్పష్టంగా చెప్పాలని అందుకు చెప్తున్నాను తప్ప నేను మిమ్మల్ని బతిమాలిపోవటం లేదు, శాసిస్తున్నాను. మూడు లక్షణాలు మీరు డెవలప్ అవ్వాలి. మీరు దేవతలు. ఎందుకు దేవతలు? ఈయన పేరు వింటున్నారు కనుక, అదే హక్కు. మళ్ళా మీరు పిచ్చి ప్రశ్నలు వేయకండి నాకు, నేను ఎలా దేవతను? దేవతలందరూ చిన్నప్పుడు పిచ్చివాళ్ళలాగే ప్రవర్తించారు. వివేకానంద కూడా వాళ్ళ అమ్మ అనేదిట కాశీ విశ్వనాథుడితో, నేను కొడుకునిమ్మంటే నీ భూతాన్ని పంపించేవాడిని. అంచేత ఈ లక్ష్యం మనకి తెలియనంత వరకు మన ప్రవర్తన అలాగే ఉంటుంది. వేడి లేదు. ఈ మూడు మీరు గుర్తుంచుకోండి. మీరు ఈ కార్యక్రమం వేడిగా లేదు. మీరు ఈ కార్యక్రమాలు చేయదలుచుకుంటే మీరు దేవతలే. రెండోది ఏంటి మీరు గుర్తుంచుకోవాలి? మీరు ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నారో, ఏ ఉద్యోగాలు చేసుకుంటున్నారో, ఏ పనులు చేసుకుంటారో చేసుకుంటూ చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా ఏం పని చెప్పాను నేను, ఈ 20 రూపాయల పుస్తకం వెళ్ళాలి. దానికి మీరు ఏ ఉద్యోగం వదలాలి? కేవలము మీ స్నేహితులు బంధువులకి బలవంతంగా 20 రూపాయలు తీసుకుని ఇవ్వాలి. మా గురువుగారు చెప్పారని చెప్పండి, ఇవ్వరా 20 రూపాయలు మీకు? రెండు రోజుల్లో 27వ తారీఖు లోపల గుంటూరులో మీ సర్కిల్లో, గుంటూరు అందు నేను, మీరు ఎక్కడున్నారో, ఏ ఊరు నుంచి వచ్చారో, ఆ ఊరిలో మీ ప్రయత్నం నాకు కనిపించాలి. లిస్ట్ కావాలి నాకు, ఆ డబ్బులు కావాలి. ఏం చేస్తాం ఆ డబ్బులు? మళ్ళీ ఈ పుస్తకాన్ని రీప్రింట్ చేస్తాం. ఇప్పటికి ఎన్ని పుస్తకాలు అయ్యాయమ్మా? ఇది గత 2 నెలల నుంచి చెప్తున్నాను. నాకు కారణం ఏంటి? 11,000 ఎలా అయిపోయి? మరి ఇప్పుడు ఎందుకు అవటం లేదు? చెప్పే దమ్ము లేదు మీ స్నేహితులకి మీకు. కాబూలో వడ్డీ ఇచ్చేవాడు ఎవరు? సినిమాలు చూపిస్తాడు వాడిని. మీరు లక్షలు అడుగుతారు, కోట్లు అడుగుతారు, భయపడుతూ ఉంటారు తప్ప ఇంత మంచి విషయాన్ని మీరు ప్రపంచానికి అందజేసే దమ్ము లేనటువంటి వాడు గురువుల దగ్గర నుంచి కానీ భగవంతుడి దగ్గర నుంచి కానీ పిచ్చి పిచ్చి కోరికలు తీర్చుకునేటటువంటి కోరికలు కోరకండి, వాళ్ళు తీర్చరు. మీ పిచ్చి కోరికలు ఎన్నాళ్ళని తీరుస్తారు? ఎప్పుడో ఒకటే కోరిక, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఎంసెట్లో సీట్ రాలేదు, ఎంసెట్లో సీట్ వచ్చాక కావలసిన కోర్సులో రాలేదు, కోర్సు వచ్చాక పెళ్లి కాలేదు, పెళ్ళాక మళ్ళీ వాడికి పిల్లలు కావాలి. ఈ పిచ్చి కోరికలు ఎన్నాళ్ళని తీరుస్తూ కూర్చుంటాడు గురువు? వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి. చేత దేవతలుగా మారండి. దేవతలుగా మారండి అంటే చెప్పిన పని మాత్రమే చేయండి తప్ప మీ బుద్ధి ఉపయోగించుకోవద్దు. ఇది చేస్తాము, ఆ అనుష్ఠానాలు చేస్తాము, ఆ పూజలు చేస్తాం, గంగలో దిగండి మీరు. ఈ పూజలు కానీ అనుష్ఠానాలు కానీ ఎందుకు పనికిరావు? కానీ 20 రూపాయల పుస్తకం మీరు ఎంతమందికి ఇస్తే మీ పేరు అంతగా స్వర్ణాక్షరాల్లో లిఖింపబడుతుంది. నా మాటలు కాదు, ఇందాక 3వ పేజీ కదమ్మా, అందులో రాసినవి చెప్తున్నాను. ఆయన లెక్చర్ అది. నా సొంత వాక్యాలు ఏంటి అంటే తెలుగు భాష, అంతకంటే ఇంకేం కాదు. కొన్ని వాతలు మిగతాదంతా ఆయన చెప్పండి. మీరు దేవతలు అవ్వాలి. దేవతలు అవుతే ఏమవుతుంది? మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. తర్వాత ఏం జరుగుతుంది? మీ వ్యక్తిగత బాధ్యతలు కానీ సామాజిక బాధ్యతలు కానీ ఏమి ఉన్నా కూడా గురువుగారు చూసుకుంటారు. అది ఆయన గ్యారంటీ ఇచ్చారు. ఇంకా గురువుగారి వాగ్దానాన్ని నమ్మలేకుండా ఓ ఎమ్మెల్యేయో ఎవడో వాగ్దానాన్ని నమ్మి మీరు గంగలో దిగదలుచుకుంటే దిగండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పొలిటీషియన్స్ మాటలు ఇస్తారు తప్ప మాటలు చెయ్యరు అనే అనుభవం మీకుందా లేదా? భయపడుతున్నారా తలుపటానికి కూడా? ఇతరం అంటూ ఉంటారంతే, ఏం చేయరు వాళ్ళు. అలాంటి వాళ్ళని నమ్మగలిగే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నమ్మలేకపోతే మీరు పరమ మూర్ఖులు అని అర్థం చేసుకుంది. ఆ మూర్ఖులు నాతో ఉండటానికి వీల్లేదు. చెప్పింది చేయండి. చేస్తే ఏమవుతుంది? మీ వెనకాతలు ఉన్నటువంటి బాధ్యతలన్నింటినీ కూడా గురువుగారు చూసుకుంటారు. కానీ 2 హెచ్చరికలు ఇచ్చారు గురువుగారు. అక్కడ గురువు ఏమి చేయలేడు. భీష్ముణ్ణి కాపాడగలిగాడా? ద్రోణుణ్ణి కాపాడగలిగాడా? కర్ణుణ్ణి కాపాడగలిగాడా? ఇంచేత భక్తులేగా వాళ్ళు, చెప్పింది చేయలేదు. ఉప్పు తిన్నారట వాళ్ళు కౌరవులది, అంచేత వెధవ పని చేయడానికి రెడీ. ఇంకో 2 వెధవులు ఉన్నారు, బలరాముడు ఉద్ధవుడు, మహాభారతంలో పరమ దద్దమ్మలు వాళ్ళు. ఎందుకో తెలుసా ఏం జరిగిందో? కౌరవులు పాండవులు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఈ అన్నదమ్ముల యుద్ధంలో మాకేంటి అని బలరాముడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక భీముడు దుర్యోధనుడు కొట్టుకుంటున్నారు. చివరి యుద్ధం తెలుసు కదా, తొడ మీద కొడతాడు. తొడ మీద కొట్టుతున్నప్పుడు అలా కొట్టడానికి వీల్లేదని బలరాముడు వస్తే గడావట అన్నాడు కృష్ణుడు. బలరాముడు అంత ప్రేమగా చూసుకున్నటువంటి వాడిని, ఇప్పుడు నీకు మాట్లాడే హక్కు లేదు. బలరాముడే వచ్చి అక్కడ నుంచుని ఉంటే అసలు యుద్ధమే జరగకుండా మహాభారతం గెలిచిపోదు. అలాంటి పిచ్చి పనులు మీరు ఎంత చేస్తారో, సామర్థ్యం ఉండే ఎబిలిటీ ఉండే కూడా చాలా మంది ముందుకు రారు. దాని వాళ్ళని నేను కాపాడలేను, ఇది హెచ్చరిక. నీకేదో టాలెంట్ ఉంది అంటే ఏంటి, ఏం చేసుకుంటావు టాలెంట్? పాండవులకు టాలెంట్ ఉంది, అడుక్కు తిన్నారు తెలుసా పాండవుల ముందు. మన నేను అడుక్కు తినమంటాం లేదు కదా గురువు గారు, కానీ పాండవులు అడుక్కు తిన్నారు. దాని తర్వాత సేవకా వృత్తి చేశారు. ఎక్కడ చేశారు కదా, ఆ పనులు నేను చేయమంటాం లేదు గురువు గారు. ఇప్పుడు గురువుల పనిలో అది కూడా చేయాల్సి వచ్చిండేది ఒకప్పుడు, ఇప్పుడు అది అవసరం లేదు. చెప్పింది చేయటానికి ఆ మార్గాన్ని వదిలేసి మీరు ఇంకో మార్గంలో వెళ్తే హెచ్చరిక, నేనేమీ చేయలేను. ఏంటి ఉదాహరణ? కైకేయి. రామాయణంలో కైకేయి, రాముడు అంటే చాలా ప్రేమ. కానీ ఎవడో ఒక సేవకురాలు చెప్పింది. ఏమని చెప్పింది? రాముడు రాజ్యాభిషేకం చెందితే నీ భరతుడు ఏమవుతాడు అని. తల తిరిగింది, మార్పు వచ్చింది. రాజ్యాభిషిక్తుడైనటువంటి వ్యక్తి ఏమయ్యాడు? అడవికి వెళ్ళాడు. కానీ రావణ సంహారం ఆగలే. కైకేయి చరిత్ర మాత్రం ఒక బ్లాక్ మార్క్. ఇలాంటి పిచ్చి పనులు మీరు ఏవైనా చేస్తూ ఉంటే జాగ్రత్త అని ఆలోచించుకోండి. కైకేయి గురించి కాదు నేను చెప్పేది, అందులో ఆయన చాలా ఉదాహరణలు ఇచ్చాడు. ఇందుగా ఉదాహరణ ఇచ్చాడు కైకేయికి. దశరథుడు రెండు వరదానాలు ఇచ్చాడు. ఎప్పుడు? ఏ యుద్ధంలో? దేవదానవుల యుద్ధంలో దశరథుడు కైకేయి హెల్ప్ చేశారు దేవతలకి. కానీ ఎప్పుడైతే నా కొడుకు నావాడు అన్నాడో, ఈ దశరథుడు కైకేయి మర్చిపోయారు రావణాసురుడు గురించి. అంటే రావణ వధ ఏమైనా ఆగిందా? ఆగదు, విక్రిస్తారు. ఇలాగ చరిత్ర రాస్తారు, నవ్వుకుంటాం మనం. కానీ మీరు అదే తప్పు చేస్తున్నారేమో, అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారేమో, చూసుకోండి. నేనేమీ చేయలేను అంటారు గురువుగారు, హెచ్చరిక అంటారు దాన్ని. ఇంకోటి ఏం చెప్తాడు, సకాలంలో చేయవలసిన టైం అప్పుడు నువ్వు చెయ్యకపోతే స్వాధీనతా సంగ్రామంలో చాలామంది జైలుకి వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళు మినిస్టర్లు అయ్యారు. ఇంకా ఇప్పుడు కూడా నేను జైలుకి వెళ్తానంటే, సకాలంలో ఇంచేత 3 సంవత్సరాలు టైం ఉంది, తర్వాత మీకు టైం ఉండదు. మీ వయస్సు బట్టి, దాన్ని బట్టి, వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు ఇది. ఒక అద్భుతమైనటువంటి గురువు, ప్రజ్ఞావతార మహాకాలుడైనటువంటి జగన్ నియంత ఇచ్చినటువంటి పిలుపుని నువ్వు వినకపోతే ఏమో, నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉంటావు, కొంపలే అంటుకోవు. కానీ అవకాశం పోగొట్టుకుంటు. అది పాంప్లెట్ పేజీ తీయమ్మా. ఇదంతా కూడా ఇప్పుడు నేను ఇచ్చిన లెక్చర్ పాంప్లెట్ లాగా పంచమన్నాను. ఆ పాంప్లెట్ లో ఏముందో కూడా చాలా మంది తెలియదు. సెకండ్ పేజీలోనా 2 నినాదాలు ఉన్నాయి గురుదేవుల్ది. అంతకంటే ఎక్కువ మీకు తెలియాల్సిన పనులే. పుస్తకాలు తీసుకున్న వాళ్ళు 2 పేజీ చూడండి. కనిపించిందా అందరికీ పుస్తకాలు ఉన్నవాళ్ళు? కనిపించిన వాళ్ళు పుస్తకం ఇలా పైకెత్తండి, నాకు కాస్త తెలుస్తుంది. ఇది మనం చెయ్యాలి. 2 నినాదాలు ఇచ్చారు గురువు గారు, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు. రెండోది ఏం చెప్పారు అందులో, 2వ పాయింట్, విచార క్రాంతి అభియాన్. మీ ఆలోచనలో మార్పు రావాలి. పక్కవాడు ఏమనుకుంటాడు, నా కుటుంబ సభ్యుడు ఏమనుకుంటాడు, మా అమ్మ ఏమనుకుంటుంది, మా నాన్న ఏమనుకుంటాడు? పిచ్చి వేషాలు వేయకండి. మీ నాన్న వాళ్ళకి అర్హత ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు వింటున్నావు, దీని గురించి ఆలోచిస్తున్నావు, నీకు అర్హత ఉంది, అర్హతని ఉపయోగించుకో. అది విచార క్రాంతి అంటే. కానీ ఎక్కడా కూడా ఇల్లు వదిలేయండి, మీ ఉద్యోగాలు మానేయండి అనే మాట రావటం లేదు. మీకున్న అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో అన్నది చెప్తున్నాను. దాని తర్వాత 3 ఆశ్వాసనలు ఇచ్చారు గురువు గారు. అక్కడ చూసుకోండి ఏం రాసిందో, ఇందాక నేను చెప్పినట్టు దాని కింద ఒక లైన్ కూడా ఉంది, కోతులు వానరులు వలె మీరు కూడా దేవతలే. ఈ అవకాశం వచ్చింది, ఈ కాలంలో పుట్టి ఉన్నారు, మీరు ఉపయోగించుకోండి, మీరు దేవతలు కండి. దాని తర్వాత మీరు అనుకుంటారు మేము ఇదంతా చేయగలమా అని. నువ్వేంటి చేసేది, నేను దారి మార్గం వేసి ఉంచాను, ఏ అవరోధము మీకు రాదు. మొదలెడితే కదా మీకు తెలుస్తుంది అవరోధం. మీరు మనసులో అనుకుంటారు నేను చేయగలనా చేయలేనా, వాడేమనుకుంటాడో అది అనుకోవద్దు. అవరోధాలన్నీ తొలగించేశాను, పేరు ప్రతిష్టలకి మాత్రమే మీకు హక్కు ఉంది, మీరేమి కష్టపడక్కర్లే, అన్ని అవరోధాలు పోతాయి. 3వది, నా ఉదాహరణే మీకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. గత 2 సంవత్సరాల నుంచి నేను డెత్ బెడ్ మీద ఉన్నాను. చాలామందికి తెలియదు అసలు నా యాక్చువల్ పరిస్థితి. కానీ అది మీకు చెప్తే తప్ప మీకు ధైర్యం కాదు. చావు బతుకుల మధ్య నేను అమెరికా వెళ్ళాను, చావు బతుకుల మధ్య నుంచి అమెరికా వచ్చాను, ఇప్పుడు చావు బతుకుల మధ్యనే ఉన్నాను నేను. ఏ క్షణంలో ఏదైనా అవ్వచ్చు, కానీ నేను పని ఆపటం లేదు. అవడిస్తున్నాడు శక్తి నాకుందా? ఆ పని చేస్తున్నంత వరకు ఎంతకాలం ఆయన ఉంచుకుంటాడో ఉంచుకుంటాడు. కానీ నాది ఇక్కడ ఉపయోగపడకపోతే ఖచ్చితంగా ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తాడు. నాకేం భయం లేదు, ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తే బెటర్ ప్లేస్కి వెళ్తాడు. మీకు నా అవసరం ఉంటే తర్వాత చెప్తాను నేను మీరేం చేయాలో. మొదట పని ఇచ్చేశాను నేను. ఏంటా పని? మీరు చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు ఏమో అంటే దమ్ము ఉండాలి ఏదైనా చేయటానికి. నేను మీ ఊహ అంటం గురించి మాట్లాడటం లేదు, మీ బలహీనతలు మీ చేతకానితనాన్ని ఎచ్చి చూపిస్తున్నాను. పేరు ప్రతిష్టలు వస్తాయి, ఇంకా మీ బాధ్యతలు అన్నీ కూడా నేను తీసుకుంటాను. మీ ఆరోగ్య సమస్య కానివ్వండి, కానీ ఆయన పని చేస్తే, ఇంట్లో కూర్చుంటే ఆయన హెల్త్ ఇవ్వడు, నేను పని పాట లేకుండా కూర్చుంటే నాకు మళ్ళీ అన్ని బాధలు వచ్చేస్తాయి. ఈ లెక్చర్ ఇవ్వచ్చు అనుకోండి, బలే ఊపి వస్తుంది నాకు. ఇవాళ మధ్యాహ్నం చూసిన వాళ్ళకి ఆ తేడా తెలుస్తుంది కదా. ఎందుకు చెప్తున్నాను అంటే, స్వానుభవంతో చెప్తున్నాను, ఏదైనా మీరు నమ్మమని చెప్పటం లేదు, నా అనుభవంతో చెప్తున్నాను, ఇది కరెక్ట్. కానీ హెచ్చరికలు గుర్తుంచుకోండి, కాల నియములు కాకండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో, పక్క గురువులు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమని, మా శ్రీరామ శర్మ ఆచార్య చెప్పాడు, నేను చేస్తున్నాను. అంటే ఇది ప్యాంప్లెట్గా పంచమని చెప్తున్నాను. ఎంతమంది పంచుతున్నారు ఇది ప్యాంప్లెట్లు? వేణుగోపాల్ రెడ్డి గారు పంచుతున్నారో నారా కొడు చూశాను అండి. అంచేత ఈ 27వ తారీఖు గురుదేవుల యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నాం అక్కడ. 30వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గాయత్రి నవరాత్రులు. ఆ గాయత్రి నవరాత్రుల్లో గురువుగారు గాయత్రిని ప్రపంచానికి ఎలా అందజేశారో చెప్తాను నేను, వైజ్ఞానిక ఆధ్యాత్మికత. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, దీని తర్వాత ఇండియాలో మళ్ళీ నేను క్లాస్ తీసుకుంటాను అని అనుకోవటం లేదు. ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో నేను న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఏప్రిల్ సెప్టెంబర్లో బతికి ఉంటే అమెరికాకి వెళ్ళాలి. సెప్టెంబర్ అయిపోయింది, దాని తర్వాత జర్మనీ ఇటలీలో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంక అక్కడికి వెళ్తే ఇంక మీ ముందే ఉంటాను, అక్కడ పనులు జరిగాక మీతో మాట్లాడటానికి నాకేం టైం ఉండదు. కానీ మీరు ఇది చేయగలిగితే, గురువు గారికి మీ మీద ఏదైనా ఆశ ఉంటే నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాదేమో. చేత నా పనిలో ఏదో లోటుపాట్లు ఉన్నాయని మిమ్మల్ని ఏం అడగటం లేదు, మీరు ఎదగండి. పరమ పూజ్య గురుదేవులు 100,000 మంది ఇలా చెప్పగలిగేవాళ్ళు కావాలి అని అడుగుతున్నారు ఆయన. ఈ 100,000 మంది ప్రపంచం అంతటికీ కావాలి అంటే మీరు ఎదిగితే ఆ 100,000లో మీరు ఉంటారు. మీరు ఎదక్కకపోతే ఆ 100,000 మంది రారా ఆయనకి, వాళ్ళు వెళ్తారు దేశ విదేశాలకి అక్కడికి ఈ పేరు చెప్పించుకోవటానికి. దాని తర్వాత ఆ 5 కార్యక్రమాలు తీయండి. మీరు చేయవలసిన 5 పనులు చెప్పేస్తాను నేను, అది తప్ప ఇంకా ఏమీ చేయటానికి ప్రయత్నించకండి. అది చేస్తే మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టే, చెప్పాక మీకు అర్థమవుతుంది ఎంత తేలికో అది చేయటం. మొదటి ఏంటి హెడ్డింగ్? లాస్ట్ 2 లైన్స్ అంతేనా? అది వద్దు, హెడ్డింగ్ చెప్పండి చాలు. హెడ్డింగ్ ఎక్కడుంది? ఇది చెయ్యాలి. మొదటి కార్యక్రమం ఆయన ఏమిచ్చాడు అంటే యజ్ఞాలు చేయాలి. కానీ యజ్ఞాలు చేస్తే సరిపోదు, యజ్ఞాలతో పాటు వచ్చిన వాళ్ళ యొక్క బర్త్డే తీసుకోవాలి, మ్యారేజ్ డే తీసుకోవాలి. ఆ రోజు వాళ్ళింటికి వెళ్ళి మీరు యజ్ఞం చేయాలి. అది ఇంకా నాకు ఎక్కడా కనిపించటం లేదు, అది గాయత్రి నవరాత్రుల్లో తెలుస్తుంది వాళ్ళకి చేయని వాళ్ళకి ఏమవుతుందో. ఉతికి ఆరేస్తా అందరినీ. నాకేంటి, నేను చెప్పదలుచుకున్న చెప్తాను, మీరు ఎదగదలుచుకోవటానికి చెప్తున్నాను. మీరు చేయలేకపోతే మీ అంత వెర్రే వెధవలు ఎవరు ఉండరు. మళ్ళీ మానవ జాతికి పృథ్వీ మీద ఇలాంటి కాలము రాదు ఎప్పుడు. నభూతో నభవిష్యతి కాలం ఇది. ఉంటే మానవ జాతి ఉంటుంది, లేకపోతే స్వర్గీయ వాతావరణం వస్తుంది. అంచేత మానవులకి ఈ అవకాశం మళ్ళీ రాదు. మళ్ళీ ఇంకో అవతారం వస్తే కలిసి పనిచేద్దామని అనుకోవటానికి ఏం లేదు, ఇంక అవతారాలు రావు. అంచేత ఈ కార్యక్రమాలు ఆ దృష్టికోణంతో చేయండి. కానీ నేను చెప్పినట్టు పబ్లిక్లో మీరు చెప్పకండి, నేను నా వాళ్ళతో మాట్లాడుతున్నాను. నాతో ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి వాళ్ళు మీరు, మీ ద్వారా వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా అనేక జన్మలు బట్టి నాతో ఉన్నారు కనుక, నా వాళ్ళకి ఏది మేలో చెప్పలేకపోతే నా అంత పిచ్చివాడు ఎవడో ఉండదు. నమ్మకండి అలాంటి వాడిని. అవకాశం గురించి చెప్తున్నాను నేను మీకు. ఏం చేయాలి మీరు? గాయత్రి యజ్ఞాలు, జన్మదిన వివాహదిన సంస్కారం, అది మాత్రమే చేస్తూ ఉండండి. అభ్యంతరం ఏమి లేదు. వారానికి ఒకసారి యజ్ఞం చేస్తారు. మీరు 45 నిమిషాలు 45 నిమిషాలు 10 మందిని పిలుస్తారు. వచ్చిన వాళ్ళ బర్త్డే మ్యారేజ్ డే నోట్ చేసుకుంటారు. ఆ బర్త్డే నాడు ఆ మ్యారేజ్ డే నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ యజ్ఞం చేస్తారు. అక్కడ కూడా గురువుగారు కామన్ సెన్స్ చెప్పారు. వాళ్ళకి టైం ఉంటే డీటెయిల్డ్గా చెప్తారు, టైం లేకపోతే 5 దీపాలు వెలిగించి 5 సార్లు గాయత్రి మంత్రం చెప్పేసి మీకు మీ వివాహ దినం నాడు బర్త్డే నాడు గురువుల ఆశీస్సులు లభిస్తాయని చెప్పి వచ్చేయండి. ఈ పని ఉత్తి యజ్ఞం చేయడం కాదు, బర్త్డే మ్యారేజ్ డే అది ఒక ప్రోగ్రామ్. అర్థమైపోయిందా? ఈ పని చేయగలిగే వాళ్ళు ఈ పని చేయండి. రెండో హెడ్డింగ్ ఏంటమ్మా? క్రాంతిధర్మి సాహిత్యం అనేటటువంటి పేరు మీలో ఎంతమంది వినలేదు? ఒకళ్ళు చేత మన గ్రూప్ అనేది అర్థమవుతుంది కదా, మన వాళ్ళే అందరూ, ఒకళ్ళు ఇద్దరు కొత్త వాళ్ళు ఉంటే దానికి ఉంది. అంచేత ఆ క్రాంతిధర్మి సాహిత్యాన్ని మీరు చదవాలి. అందులో మొదటి 5 పుస్తకాలు చదివి చదివించటం కాదు, అక్కడ కావాల్సింది ఆచరణ కావాలి, సైన్స్ ఇది. చేత మొదటి 2 పుస్తకాలలో 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు ఎలా మారుతుందో చెప్పాడు ఆయన, అలా ఆచరించండి. అందులో రాసింది ఎలా చేయాలో దానికి 14వ తారీఖు తర్వాత ఖచ్చితంగా నేను క్లాసులు పెడతాను. ఎందుకంటే చాలామందికి చదవడమే తప్ప ఆచరించటం అనేది ఎప్పుడో మర్చిపోయారు. ఆధ్యాత్మిక జగత్తులో ఆచరణే ఉండదు, చెప్పడం ఉంటుందంతే. ధర్మరాజు గురించి ఒక కథ వింటూ ఉంటాను నేను. ధర్మరాజు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? 20,000 మంది స్టూడెంట్స్ ఒక గురుకులానికి వెళ్ళారు, 2 సెలెక్ట్ అయ్యారు 20,000 మందిలో. అంటే ఎంతమంది పోయారు లెక్కలు తెలుసా మీకు? 19,998 మంది ఫెయిల్ అయ్యారు, 2 పాస్ అయ్యారు. అందులో ధర్మరాజు, యుధిష్ఠిరుడు ఒకడు, ఇంకోడెవడో నాకు గుర్తులేదు. సరే ఫైనల్ టెస్ట్ అన్నాడు గురువు అని ఓ అరటిపండు ఇచ్చి ఇద్దరికి, ఎవరు చూడకుండా తినిరండి అన్నాడు. ఎవరు చూడకుండా తినరండి. మీరు ఎవరు చూడకుండా ఎంతమంది తినగలరు మీకు తెలుసు కదా, మీరు ఇక్కడే ఇలా పక్కన పెట్టి తినేస్తారు. అంచేత ఆ నాకు పేరు గుర్తులేనటువంటి వ్యక్తి ఓ స్తంభం చాటుకు వెళ్ళి తినొచ్చేసాడు. 3 నెలలు ఆగాక చెప్తానన్నాడు. 3 నెలలైంది యుధిష్ఠిరుడు రాలేదు, పిలిపించాడు. ఏమయ్యా అన్నాడు, కుళ్ళిపోయిన అరటిపండు చేతిలో ఉంది. ఎవరు చూడకుండా నేను ఎక్కడ తింటానండి, భగవంతుడు అన్నీ చూస్తాడు కదా. ఇవాళ సెలెక్ట్ అయ్యాడు. ఆచరణ అది కావాలి. మీ మాటలు చేతల్లో ఎంత తేడా ఉందో మీకు తెలుసు కదా. కానీ పరమ పూజ్య గురుదేవులకి మన బలహీనతలు కూడా తెలుసు. అంచేత మీరు యుధిష్ఠిరుడంత స్థాయిలో ఉండమని చెప్పలేదు ఆయన. మీ ఆలోచనలో మార్పు ఎలా తీసుకురావాలో ఆ 2 పుస్తకాల్లో చెప్పాడు. అందరూ చేయగలరా పని, మీరు ఎందుకోండి అందులో ఏ పని మీరు చేయగలరు. చేసిన తర్వాత మీలో ఉన్నటువంటి ప్రతిభని తీవ్రం చేసుకోండి. టాలెంట్ పాడగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రజ్ఞాగీత వాళ్ళు పాడవచ్చు, పబ్లిక్కి పాడి వినిపించవచ్చు అనేది వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళ ప్రతిభని మనం ఏమంటాం? ప్రతిభ ఉంటే ఏం లాభం ఉపయోగించుకోకపోతే? చేత ప్రకార ప్రతిభ తీవ్రంగా ఉండాలి. నీకున్న టాలెంట్ ఉపయోగించుకునే దారిని ఉపయోగించుకో. ఘంటసాల క్యాన్సర్ వచ్చాక సాయిబాబా దగ్గరికి వెళ్ళాక గీత చదివాడు. తెలుసా కదా మీకు తెలియదు ఇంకా సంఘటన. సచ్చే ముందు సత్సాయి చెప్పాడు, నీ గొంతుకు ఏం ఉపయోగించుకున్నావయ్యా డ్యూయట్స్ పాడటానికి? ఒకసారి గీత పాడన్నాడు, పూర్తి గీత పాడలేక నాకు అలా పాడి వదిలేడు. అదే ఇప్పుడు ప్రసిద్ధి ఉంది. నాకు తెలిసి ఘంటసాల పాడిన డ్యూయట్స్ ఎవడం వింటం లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఎవరు, నాకు ఇప్పుడు పేర్లు కూడా తెలియవు పాటలు, ఎవడో వింటాను. బాలసుబ్రహ్మణ్యం అయిపోయింది కదా, ఇంకెవడో కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ ఘంటసాల గీత క్యాన్సర్ వచ్చాక చచ్చే ముందు సత్యసాయిబాబా దగ్గరికి వెళ్తే జరిగింది. అది ప్రతిభ ఉంటే ఏం లాభం అని ప్రతిభ ఉపయోగించుకో. ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆయన 2 పుస్తకాల్లో రాశాడు, 3వ పుస్తకం 4వ పుస్తకం. మొదటి 2 విచారక్రాంతి, తర్వాత 2 ప్రతిభ ఎలా డెవలప్ చేసుకోవాలో, చేసుకుంటే ఏమవుతుంది 5వ పుస్తకంలో రాశాడు, సత్యయుగ పునరాగమనం. ఆ ఐదు పుస్తకాలు చాలు క్రాంతిధర్మి సాహిత్యంలో మీకు మార్గదర్శనం చేయడానికి. ఇంకా దమ్మున్న వాళ్ళు మిగతా 15 పుస్తకాలు చదువుతారు. ఇక్కడ సంగతి నాకు తెలుసు, అమెరికాలో కేవలం ఒక లెక్చర్ చెప్పాను నేను. ఓ యూనివర్సిటీ వాళ్ళు 3 మంత్స్ డిగ్రీ కోర్సు పెట్టి, డిగ్రీ కోర్స్ కాదు, ఏం కోర్స్ అంటారు అక్కడ, క్రెడిట్ కోర్స్ అంటే సర్టిఫికేట్ కోర్సు, నన్ను పిలిచి మరొకతే ఆ 20 పుస్తకాలు ఏమన్నాడు. నేను ఎక్కడి నుంచి ఇస్తాను, మీరు చాలా బిజీ పీపుల్ కదా, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ట్రాన్స్లేట్ చేయగలను. అంత చిన్న పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయడానికి ఓపిక లేనటువంటి వాళ్ళ టాలెంట్ ఎందుకు, అవగాహన చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను, లాస్ట్ స్పీచ్ అనుకుని చెప్తున్నాను, ఇంచేత ఓపెన్గా చెప్తున్నాను. నీకు టాలెంట్ ఉంటే ప్రాణం ఇచ్చి ట్రాన్స్లేషన్స్ చేయండి, ఇంగ్లీష్లో అందించండి. మీరు ఎంత అందించకపోతే నేను అమెరికాలో చెప్పి వచ్చాను, వాళ్ళు చేస్తారు, వాళ్ళ పేరు మీద కొట్టుకుంటారు, వాళ్ళకి పేరు ఇస్తుంది. ఇది ఆణిముత్యాలు లాంటి పుస్తకాలు. ఇంచేత రెండో కార్యక్రమం అర్థమైంది కదా, క్రాంతిధర్మి సాహిత్యం చదవటం, చదివించటం. చదవటం చదివించటంలో తీవ్రత పెంచుకోండి, కానీ తీవ్రత రాదు అని మానేయకండి. చదవటం మొదలెడితే ఆ పుస్తకమే మీకు తీవ్రత ఇస్తుంది. రెండో కార్యక్రమం కూడా అందరూ చేయగలరు, చదవగలిగే వాళ్ళు వాళ్ళు. మూడో కార్యక్రమం, ఈ తలనొప్పి నేను పడలేను, యజ్ఞాలు చేయలేను, ఈ పుస్తకాలు నేను చదవలేను, జపం చేయి, జపం పద్ధతిగా చేయి. ఒక గంట జపం చేయగలిగేటటువంటి వాళ్ళు 100,000 మందిని నేను కోరితే ఆంధ్రప్రదేశ్ నుంచి, గంటసేపు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మానేశారు. ఐ డోంట్ కేర్, ఏంటంటే నాకున్న పనులు గురువుగారు చెప్పిన నాకున్నాయి, ఇది మీకోసం చెప్తున్నాను, ఇందులో నా రోల్ ఏం లేదు. మీరు ఏదైనా చేస్తే నేను మీకు చెప్తా. సరే, నువ్వు జపం చేస్తే, నువ్వు ఒక్కడివి కూర్చొని జపం చేస్తే ఏంటిట, సమూహాన్ని ఏర్పరచుకో, రారు, రాకపోతే ఏం చేస్తావు, ఒక్కడివి చేయి, పబ్లిక్గా చేయి, ఆశ్రమంలో చేయి, ఇళ్లలో చేయకండి, సామూహికత కావాలి. గంటసేపు చేయలేరు, రోజుకు 5 నిమిషాలు చేయండి. నేను రోజుకు 5 నిమిషాలు చేయమని ఈ మాట చెప్తే నెక్స్ట్ డే వెబ్లో వచ్చేసింది అక్కడ అమెరికాలో. నాకు తెలియదు ఎంతమంది చేస్తున్నారు, 3 టైమ్ జోన్స్ ఉన్నాయట, ఆ టైంకి గురువుగారు వాయిస్తో వచ్చేస్తుంది. చందా ఉందా ఇక్కడ, ఎంతమంది వస్తున్నారమ్మా అక్కడ, చెప్పిందా ఎప్పుడైనా తేజ? ఇంచేత వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు. చెప్తే వాళ్ళు గొప్పవాళ్ళని నేను అంటానులే, నువ్వు చెప్పవలసిన వాళ్ళకి చెప్తానులే, వినని వాళ్ళకి చెప్తున్నారు మీరు. ఈ విషయం చాలా మంచిది అని నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్లో చెప్తే మీకు దొరకరా 1000 మంది గాయత్రి జపం చేసేవాడు? నువ్వు ఆవిడికి చెప్తావు, ఇష్టం లేని వాడికి చెప్తావు, వాడు ఎందుకు వస్తాడు? చేత జపం చేయదలుచుకుంటే జపమే చేసుకో. ఈ పద్ధతులు వచ్చి 1 నుంచి 9, 11 నుంచి 19, 21 నుంచి 29, ఇలాంటి ఆశ్రమాలలో ఆ కార్యక్రమం మీరు బోర్డు పెట్టండి. ఆవిడు రాకపోతే నువ్వు కూర్చొని చేయి, చేసేవాళ్ళని పెట్టుకో. ఆవిడు లేకపోతే ఏ ప్రకాడారు పెట్టే, నువ్వు కూర్చో. కార్యక్రమం ఎంత సీరియస్గా చేసావని గురువు చూస్తాడు తప్ప జరిగిందా లేదా అనేది ఎప్పుడు గురువు చూడు. మూడో కార్యక్రమం అర్థమైంది కదా, మొదటిది ఏంటి, యజ్ఞాలు, జన్మదినాలు, రెండోది క్రాంతిధర్మి సాహిత్యము, మూడోది ఏమీ లేకపోతే జపాలు చేసుకోండి, సామూహికంగా చేసుకోండి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గాయత్రి జపం చేస్తున్న వాళ్ళని యునైటెడ్ అవ్వండి. ఇంకో ఇంకేం పని లేదు, మీరు జపం చేసుకుంటే దమ్ముంటే కాస్త నవరాత్రులలో విశేష సాధన చేసుకోండి. ఇంత తొందరగా ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను అంటే, ఆశ్వేజ నవరాత్రి తర్వాత మళ్ళీ చైత్ర నవరాత్రి వస్తుంది మనకి, గురువుగారు ఇచ్చిన డేట్స్. ఆ చైత్ర నవరాత్రిలో నాకు కరెక్ట్గా ఉంటే ఇండియాలో ఉండండి, ఇంకా చచ్చినట్టు నేను నవరాత్రి చేయాల్సిందే, అందుకు చేస్తున్నా, ఓపిక ఉండి కాదు. చేత ఈ నవరాత్రిలో మీరు ఎంతమంది పాలు పంచుకోగలిగితే మీకు అంత మంచిది. ఎందుకు అంటే అక్కడ గాయత్రి యొక్క వైజ్ఞానిక విశేషత మీద క్లాసులు తీసుకుంటాను, అది మళ్ళీ మీరు వినరు. టేప్ చేస్తారు, రికార్డ్ చేస్తారు, కానీ రికార్డు ఎవరు వింటలే. ఇదంతా నేను ఇప్పుడు చెప్పింది కాదు, 1992లో విషయాలన్నీ చెప్పాను, రాజలక్ష్మి గారు నాకు చెప్పారు కూడా, మీరు అప్పుడే చెప్పారు. అంటే 1992లో చెప్పాక 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నా పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. అంచేత ఇంకా మీ మీద నేనేం పెద్ద ఆశలు పెట్టుకోవటంలే, కానీ అవకాశం ఇస్తున్నా. మీరే వస్తారు, మీరు ఎవరికైనా చెప్పి పంపిస్తారు, ఏం చేస్తారో. నారా కోడూరులో 27వ తారీఖున గురువుగారి జన్మదినం ఎలా చేస్తానో చూసుకుని అలాంటి జన్మదినాలు మీరు యజ్ఞ విధానంతో మిగతా చోట్ల చేయాల్సి వస్తుంది. 30వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గాయత్రి నవరాత్రి జరుగుతుంది. జపం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వైజ్ఞానిక ఆధ్యాత్మికతని గాయత్రిని ఎలా గురువుగారు ఉపయోగించుకున్నారో మీరు తెలుసుకోగలుగుతారు. జపం అయింది తర్వాత చాలా మందికి నేను చెప్పాను, నేను గాయత్రి నవరాత్రులు గోఖలే స్టార్ట్ చేశాడు పబ్లిక్గా, ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవటం కాదు, పబ్లిక్గా చేసుకోండి. వీళ్ళేదమ్ గాయత్రి పండాల్సి పెట్టమని చెప్తున్నాను నేను. జాతి మత కుల లింగ వయోభేదములు లేకుండా మీ జీవితంలో ఉన్నటువంటి దేవత్వాన్ని వికసింపజేసుకునేటటువంటి సిద్ధాంతం అది. దానికి బతికున్నవాడు అవుతే చాలు వాడు, వాడు ఏ మతానికి చెందినవాడు ఎవడో కాదు. అలాంటి పండాల్సి పెట్టండి. ఎలా పెడతామండి? ఏముంది, నీ వరండా ముందు బోర్డు పెట్టి కూర్చో, ఎలా చేయాలో అందులో రాశాను, నువ్వు ఒకటివి చేసుకో, ఒకటివి చేసుకో, వస్తే వాళ్ళకి చెప్పు, రాకపోతే నువ్వు చేసుకో, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. మన ఆశ్రమాలను ఎలా మార్చుకోవచ్చు? ఆ బోర్డు పెట్టి జాతి మత కుల లింగ వయోభేదాలు లేకుండా ఒక వైజ్ఞానిక ఆధ్యాత్మికత వస్తే ఈ చెత్త అంతా పోతుంది. ఇప్పుడు ఎవరు హిందువులు ఎవరు లేరు, ముస్లింలు ఎవరు లేరు, క్రిస్టియన్స్ ఎవరు లేరు, ఆ పేరు చెప్పుకుని జీవించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. మీలో ఎంతమందికి 16 సంస్కారాలు గబగబ చెప్పగలరు? ఒకసారి చేతులు ఎత్తండి. గబగబ చెప్పాలి 16 సంస్కారాలు. నేను చేయట్లేదు. ఇంకే హిందువులమ్మను విడిగాను. అందుకు చెప్తున్నాను నేను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఏంటంటే నాకు ఆ మతాల గురించి తెలియదు, కానీ హిందువుల గురించి నాకు తెలుసు కదా. 16 సంస్కారాలు అనిస్తూ ఉంటారు అంతే. ఏది 16 చెప్పు చూద్దాం వరుసగా. అందులో అతి ముఖ్యమైనటువంటి సంస్కారం అంత్యేష్టి సంస్కారం ఏడుస్తూ చేస్తారు. భారతీయ సాంప్రదాయ ప్రకారం అది ఆనందంతో చేయవలసినటువంటి పని. ఆనందిస్తారు, ఎవరు చచ్చిపోయాడని కాదు. అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించగలిగే దమ్ము ఉంది కనుక మీకు గర్భాధాన సంస్కారం ద్వారా. ఇక్కడ అంత్యేష్టి పొందినటువంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడ పుట్టాలో శాసిస్తారు. అది ఇప్పుడు మీకు రాదు, అది ఎప్పుడైతే మర్చిపోయారో పిల్లలు పుట్టడం కూడా తగ్గింది. చేత మనకి ఏం తెలుసని అంచేత రాబోయేటటువంటి జాతి మత కుల లింగ వయోభేదాలు లేకుండా ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక జీవన దేవత రహస్యాలు చెప్పేటటువంటి ఒక పెద్ద వాంగ్మయం ఉంది గురువుగారి 2వ వాంగ్మయం. దాని పేరే జీవన దేవత సాధన. దాన్ని ఇంగ్లీష్లో లైఫ్ డివైన్ అని ఇచ్చాడు అరబిందో. చేత ఇంగ్లీష్లో దాన్ని అర్థించింది లైఫ్ డివైన్ చదివినా, గురువుగారు జీవన దేవత సాధన చెప్పినా, గురువుగారు 2 స్టెప్లు ముందున్నారు అరవిందో కంటే. కానీ ముందు అది చదివి మీరు నేర్చుకుంటే దీని గురించి, సింథసిస్ ఆఫ్ యోగా గురించి నేను బెంగళూరులో చెప్పినటువంటి రికార్డెడ్ స్పీచ్ ఉంది వెబ్సైట్లో. ఆవిడ చదువుతున్నాడో నాకు తెలియదు, ఆవిడ వింటున్నాడో నాకు తెలియదు. ఎన్నిసార్లు చెప్తాను నేను, వచ్చారు ప్రతి వాడికి గోరుగో రామని చెప్పే ఓపిక లేదు. అప్పుడు చెప్పింది మళ్ళీ నేను చెప్పను. వెబ్సైట్లో ఇవన్నీ నేను చెప్పినవి మీకు దొరుకుతాయి, వెబ్సైట్ చూసుకోండి. 4వ పాయింట్ అర్థమైంది కదా. మొదటిది ఏంటి? యజ్ఞము, జన్మదిన, వివాహ సంస్కారాలు. 2వది క్రాంతిధర్మి సాహిత్య చదవటం, చదివించటం, పంచటం. మీ ఇష్టం. చదివించలేరు, పంచలేరు, చదవండి, అది చాలు. గురువుగారు పనిచేసినట్టే, కానీ రెగ్యులర్గా ఉండాలి. ఇంకా పారాయణ భగవద్గీత రోజు బతికున్ననాళ్ళు చదువుతారు కదా, అలాగే ఈ పుస్తకాలు బతికున్ననాళ్ళు చదవటమే పారాయణలాగా. ఇంకోళ్ళకి చెప్పగలిగితే చెప్పండి, చెప్పగలిగి ఇంకా పంచగలిగితే పంచండి. లెవెల్స్ అర్థమవుతున్నాయి కదా. ఇందులో చేయలేని కార్యక్రమం నాకు తెలిసి ఇంతవరకు రాలేదు, ఇప్పుడు రాబోతోంది 5వ కార్యక్రమం. చదవండి. ఆ యూనివర్సిటీ పరమపూజ్య గురుదేవులు రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాలలో ఇంటర్ 10th క్లాస్ తర్వాత ఎడ్యుకేషన్ ఆగిపోతుంది. అమెరికాలో 10th క్లాస్ తర్వాత ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, ఇంకా ఇండియాలోనే ఆ ఎడ్యుకేషన్ ఆగటంలే. చాలామంది దేశాలలో 10th క్లాస్ తర్వాత ఎవడు చదవడు. మీకు ఆశ్చర్యమేమో, ఏ యూనివర్సిటీలో పేపర్లో పడింది, ఆంధ్రాలే ఉన్నారట అందులో యూనివర్సిటీ క్లాసెస్లో. ఒక సంవత్సరం కిందకి చదివింది నేను, ఇంకా ఎవడూ లేడు అందులో. హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉందంట అమెరికాలో. అమెరికన్స్ ఎవడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వెళ్ళాడు 10th క్లాస్ తర్వాత, వాడి జీవితం వాడు జీవిస్తాడు. అదే భారతదేశంలో కూడా ఖచ్చితంగా రాబోతుంది, టైం పట్టచ్చు. కానీ మీరు అర్థం చేసుకోగలిగితే ఆ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు బుద్ధుడి పరివ్రాజకులు, బౌద్ధమతము ఇండియాలో పెద్ద ప్రచారం పొందలేదు కానీ దేశ విదేశాల్లో చాలా ప్రచారం పొందింది. దానికి కారణం ఏంటి అంటే తక్షశిల, నలంద యూనివర్సిటీ. ఆ స్థాయిలో గురువు గారు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పెట్టారు. ఈ నూతన వ్యవస్థలో విద్యా విధానం ఎలా ఉంటుందో ఆయన అక్కడ చెప్పిస్తున్నారు. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందులో పాల్గొని మీ అర్హతను పెంచుకుంటుకోవచ్చు. ఈ 5 కార్యక్రమాలు మాత్రమే చేయండి. ఈ 5 కార్యక్రమాలలో మరి మేము దేవతల్ని పూజించవచ్చా? అవడొద్దన్నాడు. గాయత్రిలో 24 దేవతలు ఉన్నారు తెలుసా, గాయత్రి మంత్రంలో. అది తెలియదా మీకు? ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంటుంది. హనుమంతుడి హనుమంత్ గాయత్రి ఉంది, ఉందా లేదా? గాయత్రి పట్టుకోండి ఆ దేవత యొక్క. అది చెప్పేది గురువు గారు. దేవత ఉపాసన ఉంది మానమని చెప్పటమే, మీరు ఎవరిని పంచినా గాయత్రి యాంగిల్లో పట్టుకుంటే ఆ దేవత మీకు పలుకుతుంది. అదొక మార్పు మీరు మనస్సులో ఉంచుకుని. మీకు ధన్యవాదాలు ఎందుకు అంటే లేచిపోకుండా, రాళ్ళు చెప్పులు విసరకుండా నా మాట విన్నారు. కానీ మీరు నేను చెప్పింది చేస్తే మీ మీద దేవతల పుష్పవర్షం కురుస్తుంది అని గ్యారంటీ ఇస్తూ జై గురుదేవ్. గురుదేవుల యొక్క పూజ్య గురుదేవుల యొక్క అష్టోత్తర శతనామావళి అమెరికాలో ఎవడో ఫిల్మ్ సింగర్ పాదసారథి పాడి ఈ దీన్ని రిలీజ్ చేశారు. మొన్న గాయత్రి జయంతి నాడు ప్రణవ్ పాండ్యా గారు దీన్ని రిలీజ్ చేశారు. అంటే దీని హిందీ ఎడిషన్. దీన్ని ప్రతిరోజు ఆశ్రమంలో పొద్దున్న సాయంత్రం చదవాలి. ఇళ్ళ సంగతి నాకెందుకు, ఇళ్ళ సంగతి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు చెప్తారు. ఇంచేత దీని తర్వాత ప్రేమ ధ్యానము అనేటటువంటి ఒక క్యాసెట్ ఉందా? అది లేకపోతే ఎక్కడ ఉంటుంది ఆ ధ్యానము? ఇంచేత ఆశ్రమంలో గురువు గారి అష్టోత్తర శతనామావళి జరగాలి. దాని తర్వాత ప్రేమ ధ్యానం క్యాసెట్ ఉంటుంది. ప్రేమ అనేది మనం మర్చిపోయాం, మోహం అనేది ఉంది. నన్ను ప్రేమించకపోతే చంపేస్తాను, ఇది జరిగేది పేపర్ న్యూస్. మన అమెరికాలో కూడా ఏదో అలాంటి గందరగోళంగా జరిగిందని విన్నాను నేను. కానీ నిజమైన ప్రేమ ఏంటి అంటే నువ్వు ప్రేమించిన వాడికి నీ ప్రాణాలు ఇస్తావు. ప్రేమ అంటే అది. ఇంచేత ఆ ప్రేమ ధ్యానము ఒంగోలులో ఒకసారి చెప్పాను నేను. అప్పుడు నేను చెప్పాను అందరినీ చేయమని, పాపం వాళ్ళకి ప్రేమ చాలా ఎక్కువైపోయి ఓవర్ డోస్ అవుతుందని మానేశారు. కానీ ఓవర్ డోస్ అవుతే ఇతరులకు పంచవచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని చేయమని చెప్పాను. చేత ఆశ్రమాలలో ఇళ్లలో జరగవలసినటువంటి ఈ కార్యక్రమాలు మీరు చేసుకోండి. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఇది ప్రతి ఇంట్లోనూ ఉండాలి. మీరు ఏం ఆచరించినా ఆచరించకపోయినా మీ ఇంటి బయట ఇది పెట్టుకున్నా చాలు, గురువు గారి పని జరుగుతుంది. అర్థమవుతుంది ఎంత సులభమో ఉడతలాగా పనిచేయడం. ఎక్కడికి వెళ్తే అక్కడ మనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో బయట అందరికీ కనిపించేటట్టు ఈ బ్యానర్ పెట్టండి, ఆశ్రమంలో పెద్ద బ్యానర్లు పెట్టండి. చదువుతూ ఉంటే చాలు. జన్మ శతాబ్ది సమారోహం యొక్క వివరణ అది. అంతేనా? నినాదాలు ఇందాక నేను చెప్పానే, ఇందాక లెక్చర్ ఇచ్చింది. ఇది ఒక ప్యాంప్లెట్ లాగా తయారు చేశారు, ఇది పెట్టుకోండి మీరు. పూజ్య గురుదేవుల నినాదములు, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు, విచారక్రాంతి తీసుకొచ్చుట, పూజ్య గురుదేవుల ఆశ్వాసన, మనమందరము దేవతలము, 2 అవధారాలన్నింటినీ తొలగించేశాను, మీ వ్యక్తిగత సామాజిక బాధ్యతలు, శారీరక మానసిక కష్టాలు నేను చూసుకుంటాను, దాని తర్వాత పూజ్య గురుదేవుల హెచ్చరిక, కాలనియములు కాకండి, అహంకరించకండి, నోటితో కరిష్యే వచనం తవ అని అనుట కాదు, ఆచరణలో చూపించండి. నోటితో అంటే ఏం జరగదు, ఆచరణలో చూపించండి. అతి సింపుల్ ఏం చెప్పాను నేను మీకు, ఇది మీ ఇంటి బయట పెట్టుకోండి. ఇంకాస్త పైకి వెళ్ళగలిగితే అష్టోత్తర నామావళి ప్రేమాధ్యానం చేసుకోండి, ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగితే గాయత్రి జపం చేసుకోండి, ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగితే యజ్ఞము, జన్మదినాలు, వివాహ సంస్కారాలు, ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగితే 20 పుస్తకాలు క్రాంతిధర్మ సాహిత్యాలు చదవండి, ఇంకాస్త మీకు ధైర్యం చేయగలిగితే చదివించండి, ఇంకాస్త ధైర్యం చేయగలిగితే పంచండి. చేత ఇందులో మీ బద్ధకము, మీ ప్రారంభం యొక్క తీవ్రత మిమ్మల్ని పని చేయడానికి ఆపిస్తే ఏ గురువు మీకు సహాయం చేయలేడు. ఈ మార్గాల్లో మీరు నడుస్తూ ఉంటే దాంట్లో మీకు ఏదైనా నా సహాయ సహకారాలు కావుంటే గ్యారంటీగా ఉంటాయి. 27వ తారీఖున సెప్టెంబర్, దాని తర్వాత సెప్టెంబర్ 30 నుంచి గాయత్రి నవరాత్రి అనుష్ఠానము నారాకోడూరులో జరుగుతుంది. నారాకోడూరు చుట్టూ ప్రచారం చేయండి ఈ ప్యాంప్లెట్. ఇంత పెద్దది అక్కర్లే, చిన్న ప్యాంప్లెట్ వేసి వెనకాతల నారాకోడూరులో జరుగుతుందని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి అది. అంతేగా. జై గురుదేవ్.